साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ भूर्भुवस्वः श्रीं श्रीं तत्सवितुर्वरेण्यं भजो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। सकहलहरी सकलहरी श्री ॐ द्राम श्रीकृष्ण श्याम कमलनयन दत्तात्रेयाय शरणं मम ఆధ్యాత్మ విద్యను ఒక విజ్ఞానముగా నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. చేత మనం ఇక్కడ చేస్తున్నటువంటి ఈ విలక్షణమైనటువంటి ప్రయోగము ర్యాండమ్ శాంప్లింగ్ అని స్టాటిస్టిక్స్ లో ఒక టెక్నిక్ ఉంది. ర్యాండమ్ శాంప్లింగ్ అంటే వస్తున్నటువంటి వ్యక్తుల యొక్క వీళ్ళు ఈ కేటగిరీకి చెందిన వాళ్ళ, వీళ్ళు ఆ కేటగిరీకి చెందిన వాళ్ళ, వీళ్ళు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు అని ఏం ఉండదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వస్తూ ఉంటారు. ఇందుకు వచ్చామా? దూరం అయిన కొద్దీ వినిపించదు. దగ్గరికి ఎంత దగ్గరగా రాగలిగితే అంత దగ్గరికి వచ్చేయండి. ఇక్కడ కొంతమంది వచ్చేయచ్చు. ఒక్క దేశం ఉంటే హాయ్. ఇలాగా ఇక్కడ ఏర్పడుతున్నటువంటి గ్రూప్ వయస్సు ప్రకారం కాని, విద్య ప్రకారం కాని, జీవితంలో అనుభవ ప్రకారం కాని మనం గ్రూప్ ని ఏర్పరచటం లేదు. మరి ఎలా ఏర్పరుస్తున్నాం గ్రూప్ ని? ప్రకృతిలో ఒక నియమం ఉంది, లైక్ అట్రాక్ట్స్ లైక్. కెమిస్ట్రీలో ఈ మినరల్స్ అన్ని ఒకే చోట చేరుతూ ఉంటాయి. కాపర్ ఉంది, అంతా ఒకే చోట ఉంటుంది. సిల్వర్ ఉంది, అంతా ఒకే చోట ఉంటుంది. బంగారపు కణాలు ఉన్నాయి, అంతా ఒకే చోటకు వస్తాయి. గ్రానైట్స్ ఉన్నాయి, మార్బుల్స్ ఉన్నాయి. ఇదేం చెప్తుంది మనకి? ఒకే రకమైనటువంటి మానసిక స్థితి ఉన్నవాళ్లు ఒక చోటకి చేరుతారు. కణాలే వెతుక్కుని ఒక చోట చేరగలిగినప్పుడు, ప్రాణం లేదనుకుంటాం కదా లోహ కణాలకి, వాటికి, మెటల్స్ కి. కానీ ఐరన్ ఓర్ ఉన్న చోట దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగా ఈ విలక్షణమైనటువంటి గ్రూప్ తయారవుతోంది. ఇది వరకు ప్రకృతిలో ఇలాంటి గ్రూప్ లేదు. అంతేత దీనికి సామ్యాన్ని మీరు ఎక్కడా వెతుక్కోకండి. మనం చేస్తున్నటువంటి పని, మనం తలపెట్టినటువంటి కార్యక్రమము గురు సాంప్రదాయంలో ఏ ఒక్కడూ తలపెట్టలేదు. ఎవరి పౌరాణను వాళ్ళు దానం వేసి లాక్కున్నారు తప్ప పౌరాణన్నీ ఓ చోట చేర్చాలి అనుకోలేదు వాళ్ళు. తేడా అది. అంటే తేడా ఎక్కడొస్తుంది? రుణానుబంధంలో తేడా వస్తుంది. అది మీరు అవగాహన చేసుకోవాలి. అది అవగాహన కానంత వరకు ఇక్కడ ఉన్నటువంటి గురు శిష్య సంబంధము ఇతర గురు శిష్య సంబంధం లాంటిది కాదు. మీకు అది అర్థం అవనంత వరకు చాలా కష్టాలు పడతారు మీరు. ఈనాటి వరకు వచ్చినటువంటి గురు సాంప్రదాయం అంతా కూడా జన్మజన్మల బంధము, అనేక జన్మలలో శుద్ధి సాయి చరిత్ర చదివితే మీకు ఇంకా చాలా స్పష్టంగా ఇది అవగాహన అవుతుంది. వీళ్ళు నా గురుభాయులు, ఈ జన్మలో మేకలుగా వచ్చారు, వీళ్ళు నాతోనే ఉన్నారు, పాము కప్పగా వచ్చారు. ఇది ఉదాహరణ కావాలని నేను ఇస్తున్నాను. ఎందుకంటే ఆధ్యాత్మిక జగత్తులో మీరు ఎదిగిన కింద పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఆధ్యాత్మిక జగత్తులోనే కాదు, కెమిస్ట్రీ లెక్చరర్ గా నేను చెప్తున్నాను, నేను బయట వాళ్ళ ఎవరికి చెప్పకండి రహస్యం. ఇవాళ నేను ఇంటర్మీడియట్ పరీక్ష రాస్తే ఫెయిల్ అవుతా, డైరెక్ట్ గా నేను రాయలేను. నేను ఫిజికల్ కెమిస్ట్రీ చెప్తా ఉంటాను, ఇంకా బీఎస్సీలో ఫిజికల్ కెమిస్ట్రీ ఓకే, కానీ బీఎస్సీ పేపర్లోనే ఆర్గానిక్ ఇనార్గానిక్ కూడా ఉంటుంది, సున్నాలు వస్తాయి నాకు. మరి ఎంఎస్సీ పాస్ అయ్యాను కదా నేను, మరి ఎందుకు దిగుదారిపోయాను? అలాగే ఆధ్యాత్మిక జగత్తులు కూడా దిగుదారుతాం మనం. ఎందుకు దిగుదారేనో అర్థమైంది కదా, ఎందుకు దిగుదారాను? అప్లికేషన్ లేక చదివింది ఉపయోగించక ఆ ప్రమాదం ఉంది, అది మాత్రం అర్థం చేసుకోండి. మానవ జన్మ మాత్రమే మనం ఎత్తాము కనుక మానవ జన్మగానే ఉంటాము, గ్యారంటీ లేదు. గ్యారంటీ లేకపోవటం వల్ల జరిగే ప్రమాదం ఏంటో మీరు ఊహించుకోండి. అప్పుడు ఈ గ్రూప్ ఎందుకు విలక్షణమైందో మీకు అర్థమవుతుంది. ఏంటి ప్రమాదం? ఏదో కారణాల వల్ల మానవేతర యోనిలో మనం జన్మించాం అనుకుందాం, అప్పుడు సహజంగా ఈ జ్ఞానం మనకు ఉండదు. సహజంగా ఈ జ్ఞానం మనకు ఉండదు. ఆ మానవేతర యోని నుంచి మళ్ళా మానవ జన్మ ఎత్తటానికి మీ చేతిలో ఏం లేదు, లేదు కదా. అది ఏమవుతుందో మనకు తెలియదు, ఎన్నాళ్ళు పడుతుందో మనకి తెలియదు. అంచేత ఒకసారి మానవ జన్మ ఎత్తిన తర్వాత మానవ జన్మ దేని కొరకు ఉపయోగించుకోవాలో దాని కొరకు తప్ప మిగతా వాటికి మనం ఉపయోగించుకునేటటువంటి మూర్ఖత్వం చేస్తున్నాము అన్నది ముందు మనకి బాగా ఎక్కాలి. బుర్రకి సాటిస్ఫాక్షన్ ఉండకూడదు, స్మగ్ సాటిస్ఫాక్షన్ అంటాం. స్మగ్ అంటే ఏంటో తెలుసా? పిల్లి కడుపు నిండా పాలు తాగిస్తుంది, అందమైనటువంటి రగ్గు ఉంటుంది, ఫర్ అంటే తెలుసుకుంటే ఇలాంటిది బాగా ఆ రగ్గులో అది పడుకుంటుంది, పడుకుని ఇంకా దానికి స్వర్గ సుఖంగా ఉంటుంది. అది ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ విత్ ఇట్స్ లైఫ్. మనం అలాంటి పరిస్థితిలో ఉన్నాం. రెండో ప్రమాదం మనకి ఎక్కడుంది? భౌతిక జగత్తులో జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక తెలియనటువంటి సమాజము యొక్క ఆదర్శాలు మన ఆదర్శాలుగా మారిపోయాయి. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ రెండు ఫాల్స్ మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకోలేకపోతే ఈ గ్రూప్ యొక్క విలువలో ఉండదేమి. మొదటిది ఏం చెప్పానో మీకు అర్థమైంది కదా? ఏంటి అర్థమైంది? ఈ గ్రూప్ లో మానవ జన్మను మనం ఎత్తాం కనుక మానవ జన్మ ఎత్తితే నేర్చుకోవాల్సిన విషయాలు తప్ప మిగతా అన్నీ మనం నేర్చుకుంటున్నాం. లిప్ సర్వీస్ చేస్తాం అంతే. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడే చూసుకుంటాడు, భగవంతుడే చూసుకుంటాడు అనే నమ్మకం ఉంటే అసలు ఇంత ఆరాటపడంగా ఆరాటపడుతో నోట్తో ఏమంటాం? ఇంకొక లిప్ సర్వీస్ విల్ నాట్ వర్క్. కొంచెం ఆ చెప్తున్నటువంటి విషయాలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, జీవితాలు మారిపోవచ్చు మనవి. రెండో తప్ప ఏం చేసుకున్నావు అన్నాను నేను? మీనాడు సమాజంలో ఉన్నటువంటి ఆదర్శాలు మనకే ఆదర్శాలు అయిపోయాయి. నా కొడుకు ఇంజనీరింగ్ చదవాలి, కంప్యూటర్ ఇంజనీర్ అయిపోవాలి, ఫారెన్ వెళ్ళాలి, చదువు బాగా రావాలి. వస్తే ఏమంటాడు? ఏం చేస్తాడు? నాకు చాలా సార్లు అమెరికా నుంచి అక్కడి నుంచి ఫోన్లు వస్తుంటాయి, మా అమ్మ నాన్నగారు అక్కడ ఉన్నారు మాస్టర్, మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. నటనేగా కాదా, నేను చూసుకోవాలి వాళ్ళ అమ్మా నాన్నని. వాళ్ళు ఎక్కడున్నారు? నేను చాలా ఆవేదన పడిపోతున్నా మాస్టర్, ఎందుకు నటన ఎందుకు? మనం ఈ విలక్షణమైనటువంటి గ్రూప్ అని నేను ఎందుకు అంటున్నాను అంటే, మీ మాటలకి మీ చేతలకి పొందిక లేదు, అది మనకి చాలా స్పష్టంగా అర్థం అవ్వాలి. మన ఆదర్శాలు వేరు, మన మాటలు వేరు. మన ఆదర్శాలు ఏంటి అంటే ప్యూర్ మెటీరియలిజం, మాటలు ఏంటంటే అందరి ద్రాక్ష పళ్ళు పుల్లన. దానికి మనం ముసుగేమేస్తున్నాం? ఆధ్యాత్మికం. అది మనని మనం చాలా కేర్ఫుల్ గా అనాలిసిస్ చేసుకోకపోతే, ఈ గ్రూప్ నేను ఎందుకు తయారు చేస్తున్నానో మీకు అంత స్పష్టంగా అర్థం కాదు. ఇది వేరే ఒక గురువు ఒక గ్రూప్ తయారు చేయడం కాదు, మీకు మీరే గురువులు. మీరు నిర్ణయించుకోవాలి మీకు ఏది మంచిదో ఏది తప్పో. మరి నేనేం చేస్తున్నాను? వీఆర్ థింకింగ్ టుగెదర్. ఇలా కూడా మీరు ఆలోచించి చూడండి, ప్రోబబ్లీ ఇన్నాళ్ల బట్టి చేసింది తప్పేమో. ఐన్స్టీన్ ఒకళ్ళు అడిగారు, అసలు మీకు ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఇదంతా ఎలా తక్కిందని. ఫస్ట్ టైం ఐ థాట్ ప్రాబ్లీ న్యూటన్ మేబీ రాంగ్ అని జవాబు ఇచ్చేట. న్యూటన్ చెప్పిందే రైట్ అనుకుంటూ కూర్చున్నారనుకోండి, సైన్స్ డెవలప్ అవుతుందిగా. సైన్సే కాదు అసలు ఏ విజ్ఞానము డెవలప్ అవ్వదు. అంతట ఆ ఆత్మసంతృప్తి నుంచి ముందు బయటపడాలి మనం. రెండోదేంటి, ఈనాడు సమాజం మీకు నిర్దేశిస్తున్నటువంటి లక్ష్యాలు తప్పు, వాటి వల్ల మీరు మానవులుగా జీవించటం లేదు అన్నది మీరు అర్థం అవ్వాలి. డబ్బు కానీ ఉద్యోగాలు కానీ ఏది కూడా మానవ జన్మ ఎత్తినటువంటి జంతువుగానే మనం జీవిస్తున్నాం తప్ప, ఫ్రీ విల్, స్వయముగా ఆలోచించగలిగే శక్తి ఉన్నటువంటి జంతువుగా మనం జీవించటం లేదు. ఎందుకు మాట్లాడుతున్నాం? జంతువునా నరజన్మ దుర్లభం. జంతువులలో మనిషి కూడా జంతువే, అది కొంచెం కష్టకరమైనటువంటి జన్మ అన్నాడు శాస్త్రం. అది చెప్తోంది విదేశీయులు దాన్ని ఒప్పుకుంటారుగా, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్, యానిమల్ అనే అంటున్నాడు. మనం మనుషులం కాదు, అపోహ ఉంది మనం మనుషులం అని. ఇంచేత మనిషి అన్నవాడు ఇది మంచిది కాదు అని తెలిసాక ఆ తప్పు మళ్లీ చేయకూడదు. అంతేగా, జాగ్రత్తగా నేను చెప్పినటువంటి లక్షణాలు మీరు అవగాహన చేసుకోండి. మనిషి అన్నవాడు, బాబు ఇది మంచిది కాదు, దీనివల్ల నీకు చాలా ప్రమాదాలు ఉంటాయి, అంచేత ఆ పని నువ్వు చెయ్యకు అంటే మానేయాలిగా. ఇది విషము, ఇది తాగితే నువ్వు చచ్చిపోతావని ఇక్కడ గ్లాస్ పెట్టాను, దాహంగా ఉంది మీకు, మంచినీళ్ళు ఎక్కడా దొరకటం లేదు, ఏం చేస్తారు? తాగిస్తారా అది? కానీ మరి సిగరెట్ ఎందుకు తాగుతున్నారు? ఆల్కహాల్ ఎందుకు తాగుతున్నారు? డౌట్ ఏం లేదు కదా ఎవరికి, సిగరెట్ ఆల్కహాల్ డేంజర్ అని ఉందా డౌట్ ఎవరికైనా? చాలా మంచిదని. మరి ఇన్ని షాపులలో సిగరెట్ అది అమ్ముతే నాతో చాలా మంది ఏమంటారు అంటే, గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయదు మాస్టారు అని. బాబు అది విషమరా తాగొద్దు అని దాని మీద రాయిస్తోంది కదా గవర్నమెంటే, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ ఫర్ హెల్త్ అని రాయిస్తోంది కదా. అయినా తాగితే అది గవర్నమెంట్ తప్ప ఎలా అవుతుంది? మరి మన మనుషులమేనా? మీరు ఆలోచించాల్సినటువంటి విషయం అది, మనకి నచ్చినా నచ్చకపోయినా. ఎందుకంటే మనకి ఏదో పెద్ద ఆలోచించి నిర్ణయించుకునేటటువంటి శక్తి ఉన్నది అనే అపోహ మాత్రం ఉన్నది. మనం ఆలోచించి చేసినటువంటి నిర్ణయాలు మన అలవాట్లకి బానిసం, అలవాట్లని మీరు మార్చుకోలేరు. ఉండదు అర్థం అవ్వాలి. అలవాట్లను ఎప్పుడైతే మీరు మార్చుకోలేకుండా ఉన్నారో, నేను ఇలాగే జీవిస్తాను ఈ క్లాస్ వేస్తే, ఈ క్లాసే కాదు అసలు ఏ క్లాస్ అయినా వేస్తే, ఇది మౌలికంగా ఫండమెంటల్ గా మీరు గుర్తుంచుకోవాలి. ఇది వరకు ఉండేటటువంటి గురు పరంపరకి ఇప్పుడు వస్తున్నటువంటి గురు పరంపరకి తేడాది. ఇదివరకు గురువులు మీతో రుణానుబంధంతో లింక్ ఉండేది మీకు. అంచేత మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దే హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ యూ. అది రియాక్షన్ అది. కానీ ఇప్పటికి గురువులకి ఆ బాధ్యత లేదు. రెండేళ్లు కిందట ఆ ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోబడింది. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ స్పిరిచువల్ పార్లమెంట్, గురు శిష్య సంబంధంలో కర్మబంధాలు లేవు. అంతేత ఇదివరకు లాగా నీ కర్మ మేము ఎలా ఉన్నా మేము మీ శిష్యులమే అనేటటువంటి మాట ఇప్పుడు చెల్లదు. సిద్ధి సాయి వరకు చెల్లింది. సత్యసాయికి సిద్ధిసాయికి తేడా అక్కడ వచ్చింది పెద్ద గందరగోళం. సిద్ధిసాయి సత్యసాయి అంటే చాలా మంది కన్ఫ్యూజన్ రావడానికి కారణం ఏంటంటే అప్రోచ్ లో ఈ తేడా వచ్చింది. డాల్టన్ చెప్పిందే తర్వాత వచ్చిన సైంటిస్టులు చెప్తారు అంటే మనం ఒప్పుకోంగా. కానీ డాల్టన్ చెప్పిన దాని మీద వాళ్ళు బిల్డప్ చేశారు. సిద్ధిసాయి వలే ఆయన జీవించటంలే. సిద్ధిసాయి దేనికి కన్స్ట్రెయిన్డ్? రుణానుబంధానికి కన్స్ట్రెయిన్డ్. శ్యామాకో ఎవరికో ఆ దగ్గు వస్తే హీ హ్యాస్ టు టేక్ ఇట్ ఓవర్. రామకృష్ణ పరమహంస క్యాన్సర్ తో బాధపడుతూ ఉంటే ఆయన శిష్యుల యొక్క బాధ్యత ఆయన తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే రుణానుబంధం వల్ల. రామకృష్ణ పరమహంసకి సిద్ధి సాయికి రుణానుబంధం ఉంది. మన మధ్యనే కాదు, ఈ కింద కింద వాటికి మేకలకి కుక్కలకి పిల్లులతో ఆ శ్యామ్ సుందర్ అనేటువంటి గుర్రముతో సిద్ధి సాయికి రుణానుబంధం ఎలా ఉన్నదో సహజంగానే హయ్యర్ క్లాస్ పీపుల్తో కూడా రుణానుబంధం ఉంటుందిగా. ఆ రుణానుబంధాన్ని గురు సత్తాతో నేను మీకు చూపించాను. నేను సిద్ధి సాయికి ఇతర గురువులకి ఉన్నటువంటి రుణానుబంధం, కానీ అక్కడతో అది అంతరించిపోయినది. అంటే ఏంటి అంతరించిపోయింది? రుణానుబంధము ద్వారా వచ్చేటటువంటి గురు శిష్య సాంప్రదాయం అంతరించిపోయింది. ద లాస్ట్ స్ట్రా అన్నమాట సిద్ధి సాయి. ఇంకా అక్కడితో అయిపోయింది అది. అంటే చెప్పింది అర్థమైందా? ఇప్పుడు నేనేం చెప్తున్నాను, నేను ఈ స్కూల్లో చదువుతున్నాను, నాకు మరి ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు. నేను కాశీలో సెంట్రల్ స్కూల్లో చదువుతూ ఉంటే ఒకే ఫ్యామిలీలో చిల్డ్రన్ ఆ స్కూల్లో చదువుతూ ఉంటే ఫీ కన్సెషన్ ఇచ్చేవారు. ఇక్కడుందా అది? అక్కడ ఇచ్చేవారు. అంటే ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు సిస్టర్స్ అది దానికి అర్థమైంది కదా. ఇంకేత రుణం. అదే కాలేజీలో ఆ మదర్ ఇన్స్టిట్యూషన్ లో చదువుతున్నారు కనుక 10 మంది పిల్లలు అదే అందరూ ఏం చేసేవాళ్ళని చేత ట్రై చేసేవారు అదే స్కూల్లో చేరటానికి. ఫీ కన్సెషన్ వస్తుందిగా. సిద్ధి సాయి వరకు గురు శిష్య సాంప్రదాయాలు ఎలా వెళ్ళాయి వాళ్ళు? అంటే కుటుంబం అనేసరి కన్నా మరి బాధ్యత తీసుకున్నట్టేగా, ముందుకి వెనక్కి ముందుకు వెళ్ళకి. అంచేత ఆయనతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు పావులైనా కప్పలైనా పళ్ళులైనా అది కేవలం ఆయన సంకేతంగా మీకు చెప్పినే తప్ప అలాంటి సంబంధాలు ఆయనకి కోట్లు కోట్లు ఉన్నాయి. డౌన్వర్డ్ రిలేషన్షిప్స్ చాలా ఎక్కువ అవుతాయి కదా. ఆయన ఉత్తనే హింట్ ఇచ్చాడు. ఇచ్చాడంటే ఆ సంబంధాలు తెలియటం మంచిది కాదు. కిందున్న వాళ్లతో ఉన్న సంబంధం మనకెందుకు? మన సంబంధం ఎలా ఉండాలి? పిల్లలు కూడా ఏం చెప్తాం మనం, నీకంటే ఎక్కువ చదువుకున్న వాడి దగ్గర లేకపోతే నీకంటే తెలియని వాడితో నువ్వు లింక్ పెట్టుకోవాలి తప్ప నీకంటే తక్కువ చదివిన వాడితో లింక్ పెట్టుకోవద్దని ఇక్కడ చెప్తాం కదా. అదే కామన్ సెన్స్ అక్కడ. కానీ ఆయన ఈ సత్యం మనకు అర్థం అవ్వాలని కొన్ని హింట్స్ ఇచ్చి వదిలేశాడు. శ్యామ్ సుందర్ అనే గుర్రంతో ఔరంగాబాద్ నుంచి వచ్చున్నటువంటి బల్లి యొక్క చెల్లెలతో సరే కప్పాపా ఉందిగా లింక్స్ చెప్పాడు ఆయన. ఇంతట మన ఇంట్లో ఒక అరిచెట్టు పెరుగుతూ ఉంటే, మన ఇంట్లో ఒక కుక్క పిల్ల ఉంటే, మన ఇంట్లో ఉన్నటువంటి బల్లులుంటే, అవి ఏమైనా ఉంటే అవన్నీ కూడా రుణానుబంధం యొక్క దాంట్లో వచ్చేస్తాయి. భారతీయ సాంప్రదాయంలో సిద్ధి సాయిని మనం అర్థం చేసుకోలేదు. ఇంకా అసలు ఏ గురువుని అర్థం చేసుకోలేదు, సిద్ధి సాయిని అసలు అర్థం చేసుకోలేదు. కానీ ఆ డౌన్వర్డ్ కాంటాక్ట్స్ గురించి నేను మాట్లాడటం లేదు. అప్వర్డ్ కాంటాక్ట్స్ లో గురు శిష్య సంబంధంలో అదే సోల్ సత్యసాయిగా వచ్చినప్పుడు రామకృష్ణ పరమహంస యొక్క సోల్ శారదా మాతను ఉపయోగించుకున్నప్పుడు అరవిందో యొక్క సోలు మదర్ మిర్రాని ఉపయోగించుకున్నప్పుడు, శ్రీరామ శర్మ ఆచార్య మాతా భగవతీదేవి శర్మను ఉపయోగించుకున్నప్పుడు, బాబాజీని లారీ మహాశయ ఉపయోగించుకున్నప్పుడు, లారీ మహాశయని మధ్యన ఒక వ్యక్తిని తీసేసి పరమహంస యోగానందం తీసుకొస్తాం మనం. మధ్యన ఈయన యుక్తేశ్వర గిరి అని ఒక లింక్ ఉంది. మీరు అదంతా అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్పాను నేను ఆ విలక్షణత అని చెప్పాను. ఈ గ్రూప్ యొక్క విలక్షణత ఏంటి అంటే, వీళ్ళందరూ గురువుల శిష్యులు. అంటే ఏంటి, వీళ్ళు గురు చైతన్యత్వాన్ని ఆరాధించే వ్యక్తులు తప్ప గురువును ఆరాధించేటటువంటి వ్యక్తులు కారు. ముందు తేడా అది. గురు చైతన్యత్వం ఉంది, శరీరంలో గురువు లేడు. ఒక వ్యక్తి కెమిస్ట్రీ చెప్తున్నాడు, ఇంకో వ్యక్తి కామర్స్ చెప్తున్నాడు. కామర్స్ చెప్పేవాడిలో ఉన్నటువంటి విద్య కామర్స్, కెమిస్ట్రీ చెప్పేటటువంటి వాడి శరీరంలో ఉన్నటువంటి విద్య కెమిస్ట్రీ. అలాగే ఇక్కడ గురు శరీరంలో ఉన్నటువంటి వ్యక్తిత్వం యొక్క చేతనత్వం ఏమిటి అంటే గురు చేతనత్వం. శరీరాలు వేరైనా సబ్జెక్ట్ ఎలా వేరు కాదో, గురువులందరూ వేరువేరు శరీరాలలో ఉన్నా వాళ్ల చేతనత్వం వేరు కాదు. అది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి మొట్టమొదటి. అది అర్థం చేసుకుంటే ఆ తర్వాత మనం చేస్తున్నటువంటి సాధనలు మీకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. కానీ దానికంటే ముందు ఏమర్థం అవ్వాలి, మానవ జన్మ ఎత్తినటువంటి మనము మానవుల వలె ప్రవర్తించట లేదు, అలవాట్లకి బానిసలం అయిపోయాం, సమాజానికి బానిసలం అయిపోయాం. ఆధ్యాత్మికత గురించి తెలియని వ్యక్తులు మనకి మార్గదర్శకులు అయ్యారు. ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించుకోవాలి. ఒక ఎండీ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్లి వాడు ఏదో ప్రిస్క్రిప్షన్ ఇస్తే, ఓ రిక్షావాడు ఇదేంటి ఈ మందు ఎలా ఇచ్చాడు అన్నాడు అనుకోండి, మీరు ఆ మందు వేసుకోవటం మానేస్తే మీరు ఎవరికి విలువ ఇచ్చినట్టు? ఆ తప్పు చేస్తున్న ఆధ్యాత్మికతలో. భౌతిక జగత్తులో ఆ తప్పు చేయం మనం, కానీ ఆధ్యాత్మికతలో ఎవరికి విలువిస్తున్నాం? ఆ విషయం తెలియని వాళ్ళకి విలువిస్తున్నాం మనం. ఎలా, ఏదైనా ఉదాహరణలు ఉన్నాయా? గాయత్రి మంత్రము అందరూ చేయవచ్చా చేయకూడదా? చిన్న ఉదాహరణ, 1200 కోట్లు గాయత్రి మంత్ర జపం చేసి తన జీవితాన్నే గాయత్రి స్వరూపంగా మార్చుకున్నటువంటి వ్యక్తి అందరూ చేయొచ్చు అన్నాడు. దారిలో పూర్తిగా మంత్రం కూడా తెలియనటువంటి వాడు చేయకూడదు అన్నాడు. ఎవరి మాట వింటున్నాం మనం? ఆలోచించండి ఒకసారి. మీరు గురువు అని నమ్మినటువంటి ఒక వ్యక్తి మీకు శ్రీచక్రం ఇచ్చాడు, ఇంట్లో పెట్టుకు పూజ చేయండి. మీ స్నేహితుడు ఎవడో సిగరెట్ తాగుతూ వచ్చాడు జోడేసుకుని, ఆ ఇంట్లో శ్రీచక్రం పెడతావా తీసేయన్నాడు, తీసేస్తారు. మీరు ఎవరి మాట విన్నారు? మరి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి అసలు, మీరు ఎవరి మాట వినాలి ఎవరి మాట వినకూడదు. ఆ విలక్షణత ఈ గ్రూప్ లో రావాలి అని నా కోరిక. నేను చెప్పాను కనుక కరెక్ట్ కాదు, లాజిక్ అర్థం చేసుకోండి. మానవ జన్మ ఎత్తినటువంటి మనము మానవ జన్మ యొక్క పరాకాష్ఠ ఆధ్యాత్మిక విద్య అని తెలిసాక ఆధ్యాత్మిక విద్య వైపు ఏ విధమైనటువంటి ప్రయత్నము చేయకుండా రోగగ్రస్తమైనటువంటి శరీరంతో రిటైర్ అయిపోయిన తర్వాత, ఇంట్లో వాళ్లు నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పిన తర్వాత ఇటువైపు వస్తాము, అంతవరకు వాళ్ళ శక్తి దేనికి ఉపయోగిస్తారట వాళ్ళు ఎందుకు పనికిరానటువంటి ఈ వాటి. ఈ గ్రూప్ లో ఆ తేడా కనిపించాలి. అంటే అవంతా వదిలేసి మీరు ఆధ్యాత్మికత వైపు వస్తారా? రాలేరు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేను చెప్తున్నాను మళ్ళా. అయితే రైట్ మాస్టర్, మీరు చెప్పింది మాకు వచ్చేసింది, ఉత్సాహం వచ్చేసింది, అంచేత అంతా మానేసుకుని మీరు ఆధ్యాత్మికత వైపు వస్తాం, మీరు రాలేరు అని ట్రై చేయకండి. అది ఇంచేత కొన్ని కన్స్ట్రెయిన్స్ ఉంటాయి. రుణానుబంధం అంటాం మనం, రుణానుబంధ రూపేణ పశు పత్ని సుఖాలయ. ఆ రుణానుబంధం మీరు వదిలించుకోకపోతే మీరు ఈ మార్గానికి వచ్చినా మీరేం చేయలేరు. అంతేత ఏం చేయాలి ఇప్పుడు? మీరు రుణానుబంధాలను ఎలాగ తగ్గించుకోవాలో ఆలోచించుకోవాలి. ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని ఎలా పెంచుకోవాలో మీరు తెలుసుకోవాలి. ఎక్కడ మీరు ఉన్న చోటు నుంచే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే. ఇంకట మీరు ఎక్కడున్నారో అదే కరెక్ట్ ప్లేస్. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. మీరు ఎక్కడున్నారో రుణానుబంధ ప్రకారము మీరు అక్కడ ఉండటమే కరెక్ట్ అని మన శాస్త్రాలు చెప్తున్నాయి, కర్మ సిద్ధాంతం చెప్తుంది. అంచేత ఈ మాటలు వింటూ ఉంటే మాకు అర్థమైపోయింది మాస్టర్, ఇంక ఇదంతా వదిలేసి మేము ఇందులోకి వచ్చేస్తాం. నేను చెప్పింది మీకు ఏమీ అర్థం కాలే. నేను చెప్పింది మీ ఓరియంటేషన్ మారాలని, మీ దృష్టికోణం మారాలని. దేనికి మీరు విలువ ఇస్తున్నారో అది మారాలి. భౌతిక జీవితంలో ఉన్నటువంటి సంపదలు అవసరమే, అనవసరం అనవడన్నాడు. భౌతిక జీవితం ఉన్నటువంటి సుఖాలు అవసరమే. ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్నాం, మిట్ట మధ్యాహ్నం ఇలా కూర్చోగలవా మనం? కూర్చోలేంగా మంట ఎత్తిపోతుంది. మరి కూర్చోవాలంటే ఏం చేయాలి? గ్యారంటీగా రూఫ్ కావాలి మనకి. ఇంకట భౌతిక జీవితంలో ఉన్నటువంటి సుఖాలు వద్దంటంలే, భౌతిక జీవితంలో ఉన్నటువంటి సంపదలు వద్దంటంలే. కావాలి, చాలా ఎక్కువ కావాలి, కానీ వాటిని ఉపయోగించుకోవడం తప్పు ఉపయోగించుకుంటున్నాం మనం. ద యూటిలైజేషన్ ఈజ్ రాంగ్. కుటుంబంలో ఉన్నటువంటి బంధాలను తెలివైన వాడు కరెక్ట్ గా ఉపయోగించుకుంటే 5-6 సంవత్సరాలలో రుణానుబంధం నుంచి ముక్తు కావచ్చు వాడు. కానీ మాకు వద్దంటాడే వాడు, రుణానుబంధం మాకు కావాలి, ఇంకా ఇరుక్కుపోవాలి, ఇంకా ఇరుక్కుపోవాలి, ఇంకా ఇరుక్కుపోవాలి. ఇరుక్కుపోయి ఏమవుతావు నువ్వు? అక్కడే ఉంటావు, యు కాంట్ గ్రో. ఈ తేడాని మీరు అర్థం చేసుకుని నేను చెప్తున్నటువంటి ఈ సాధనను అర్థం చేసుకోండి. ఈ ఫండమెంటల్స్ మళ్లీ మళ్లీ డిస్కస్ చేసుకోండి. డిస్కస్ చేసుకోవటమే కాకుండా మీ నెత్తురులోకి వెళ్ళిపోవాలి. ఇంచేత మీరు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోగానే మళ్లీ మాస్ ఇన్ఫ్లుయెన్స్, పబ్లిక్ ఒపీనియన్ అంటూ ఉంటాను దాన్ని, మమ్మల్ని మళ్లీ పవర్ పవర్ చేసేస్తుంది. మళ్లీ మీరు ఆధారికి వస్తారు. అలా అని మరి ఇప్పుడున్న దాన్ని మానేసుకోమంటారా? మీరు మానేసుకోకర్లే, దాన్ని మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. చాలా సార్లు ఉదాహరణ చెప్తాను నేను మీకు. ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ అవుతుంది, ఇంటర్వ్యూ చేశారు లేబరర్స్ ని, రాళ్ళు కొడుతూ ఉంటారే సిజిల్ చేస్తున్నటువంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు. మొదట అని అడిగితే నేను బీఏ చదివాను, వెధా గవర్నమెంట్, వెధా జీవితం, అదివైతే చదివించేశారు కానీ ఎక్కడా ఉద్యోగాలు లేవు. నా కర్మ, నా కర్మ, నా కర్మ అంటూ కూర్చున్నాడు. రెండో వాడిని అడిగాడు, నాకు పిల్ల ఉంది, పిల్లలున్నారు, ముసలి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని పోషించవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది, ఇంకో పని ఏం దొరకలేదు, దొరికింది పని చేస్తున్నాను, ఇంతకంటే మంచి పని దొరికితే మూడోవాడి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ ఆనందంతో కన్నీళ్లు కారుస్తూ, నేను రోడ్డు వేస్తున్నాను, ఎంతమంది మహాత్ములు, ఎంతమంది భగవద్భక్తులు ఈ రోడ్డు మీద నడుస్తారో, నాకు కదా ఇలాంటి అవకాశం వచ్చింది అని ఆనందించాడు. పని ఒకటేగా, రాళ్ళు కొట్టడమే, రాళ్ళు పేర్చటమే. నేను మిమ్మల్ని అడిగేది ఆ ఓరియంటేషన్ మార్చుకోమని. జీవితాన్ని చూసేటటువంటి దృష్టికోణం మార్చుకోండి. మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి. ఎక్కడికెళ్ళిపోయినా ఇదే ఉంటుంది. మా గురువు గారు ఆయన చిన్నతనంలో మొదటిసారి హిమాలయ యాత్రకి వెళ్ళినప్పుడు ఆయన గురువు గారు పిలిస్తే, అందరం మనం అందరం వినున్నాం కదా హిమాలయాలలో గురువులు ఉంటారు, సిద్ధ పురుషులు ఉంటారు, అందరూ ఉంటారని. అంతే దీని కుతూహలం, ఎలాగో గురువు గారిని చూడటానికి వెళ్తున్నాను, ఈ దారిలో సిద్ధ పురుషులు ఎవరైనా కనిపిస్తారా అని. రూపా పావలాయనా ఓకే, కానీ ఇంకా అది వెంటాడుతోంది అక్కడ కూడా హిమాలయాలలో. ఆధ్యాత్మిక సాధన చేసుకోవాల్సినటువంటి వాళ్లకు కూడా ఆ తేడా అర్థమవటం లేదు. వీడు 80 లక్షల ఆస్తి వదిలేడు కనుక గొప్పవాడు, వీడు 10 రూపాయలు వదిలేడు కనుక చిన్నవాడు. హరిద్వార్లో ఒక ఆశ్రమానికి వెళ్ళాను నేను, రాత్రి 14 ఒకటి తలుపు కొట్టాడు. చాలా మంది వచ్చి వెళ్ళిపోతున్నారు, ఇదేం బాగలేదు, కరెంట్ చాలా అవుతుంది, మీరు పొద్దున్న కనీసం 20 రూపాయలైనా మనిషికి ఇచ్చి వెళ్ళండి అన్నాడు. ఇంకో 15 నిమిషాల తర్వాత ఇంకోటి వచ్చాడు, అదే మాట. అసలు ఆ రాత్రి మమ్మల్ని ఎవడో నిద్రపోనివ్వలే, ఆశ్రమంలో ఉన్న వాడు వీడో 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 వీడు వచ్చి చెప్తూ వెళ్ళాడు, ఆశ్రమానికి వచ్చాను మీరు ఓకే, ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోతారేమో మీరు, మాకు చాలా కరెంటు ఛార్జెస్ అవుతున్నాయి. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు లేడు, మరి అక్కడ కరెంటు ఛార్జీలు ఎవరు తెలియలేదో నాకు తెలియదు. మీకు చెప్పిన ఉదాహరణ అర్థమైందా? ఇంతకి నువ్వు ఇంటికి ఆశ్రమానికి ఏంటి తేడా? కరెంటు లేకపోతే కరెంటు లేకుండా జీవిస్తాం అనే డమ్ము లేని ఆశ్రమం ఎక్కడైనా ఉందా? కరెంటు ఉంటే ఉపయోగించుకోండి, ఉన్నది పోగొట్టుకోక్కర్లే. కానీ కరెంటు ఛార్జ్ కట్టలేని స్థితిలో ఉన్నటువంటి ఆశ్రమం మన ఇంటికంటే అధ్వానంగా అయింది, అది అదే ఆశ్రమం అంటున్నాం మనం. ఆశ్రమంలో ఈ మెటీరియలిజం కి ఇంపార్టెన్స్ ఉండకూడదు. ఉంటే 100 లౌడర్ తెచ్చి పెట్టేశాడు అనుకోండి అక్కడ, ఓ 20 జనరేటర్స్ ఏవో ఉపయోగించుకోండి. వాడు ఎవడో వచ్చి మేము తీసుకెళ్లిపోతా ఉన్నాడు అనుకోండి, 20 జనరేటర్ తీసుకుపోనివ్వండి, అది నాది అని ఎందుకు అనాలి వాడు? ఆ అవగాహన మనకి రావటం లేదు. ఇంకా ఇది బాగుంది మాస్టర్, అయితే మేము ఆశ్రమానికి వెళ్తాం, ఏమి ఇవ్వకుండా వస్తాం, అది నేను చెప్పటం లేదు, అది మీ ఇష్టం మీద ఉంది. అది ఆశ్రమానికి మీరు ఇస్తారా ఇవ్వరా అన్నది మీకు ఆశ్రమానికి మధ్య ఉన్నటువంటి ప్రేమతో ఆధారపడి ఉంది తప్ప డిమాండ్ చేయటం మళ్ళీ భౌతికమైంది. ఉదాహరణ అర్థమవుతున్న మీకు, ఎక్కడ దెబ్బ తింటున్నాం, ఆ జీవితం మన ఇళ్లలో ఎందుకు జీవించలేం? అదే ఇక్కడ చేసేసుకోవచ్చు కదా, మనం ప్రయత్నం చేశాం, వచ్చింది ఓకే, రాలేదు ఓకే. ప్రయత్నించకుండా నేను ఫిలాసఫర్ని నేను ప్రయత్నించటం లేదు అంటే మాత్రం నిజం అది. ఇంచేత మానవులం మనం, తెలివితేటలున్నాయి, ఊహించగలము పరిస్థితి రేపు ఎలా రాబోతోందో, దానికి తగినటువంటి చర్యలు మనము తీసుకోకుండా జరిగేదేదో జరుగుతుంది అనటానికి మానవ శరీరం అక్కర్లే, జంతువుల శరీరంలో ఎలాగో జరిగేదేదో జరుగుతుంది, దానికి నువ్వేం చేయక్కర్లే. మానవుడిగా పుట్టినప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే రాబోయేటటువంటి పరిస్థితిని ఊహించుకుని దానికి మనం చేయగలిగేది చేసి జరగకపోతే హర్ట్ ఫెయిల్యూర్ అవ్వకూడదు. అది ఆ మానసిక స్థితి మీకు ఎంత సుఖాన్ని ఇస్తుందో ఊహించండి. నేను చెప్పేది అంతకంటే ఇంకేం లేదు. ఎలాగో జరిగేది అంతే, మీరేం చేయగలరు, జరిగింది ఏదో అలా జరిగింది, మీరేం చేస్తారు చేయలేరు. కానీ దాని మీద ఉన్నటువంటి వెంపర లాట వల్ల ఏమైపోతుంది అంటే ఏ రోగాలు వచ్చిస్తున్నాయి. కానీ పని చేయలేదనుకోండి మన బతుకు అధ్వాన్నం అయిపోతుంది కదా. ఆ బ్యాలెన్స్ ముందు నేర్చుకోండి, మీరు ఎక్కడున్నారో అక్కడ. దాన్నే భగవద్గీతలో సమత్వం యోగ ఉచ్యతి అన్నాడు. బ్యాలెన్స్, బ్యాలెన్స్ అంటే ఏంటి? ట్రై యువర్ బెస్ట్. జరగలేదు, నిశ్చింతగా ఉండండి. ఆ నిశ్చింత రాలేదు, ఇక్కడ ఇమోషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. గురువు మీద ప్రేమలు ఎక్కువైపోయినా ప్రమాదమే, గురువు మీద కోపం వచ్చినా ప్రమాదమే, రెండు అనవసరం. ఇంచేత అక్కడ గురువు కాదు ఇంపార్టెంట్. మీరు భౌతిక జీవితం యొక్క నిస్సారత అర్థమవుతే ఇంత ఆవేదన చెందరు మీరు, ఇంత ఆవేదన చెందరు మీరు. చెప్పేది అది నిస్సారమైంది మాస్టారు, మాకు అర్థమైపోయింది, మీకు అర్థం కాలే. ఇంచేత పిల్లలు ఆడుకుంటూ ఉంటారు క్రికెట్ మ్యాచ్ లేదు, మ్యాచ్ ఫిక్సింగ్ అది వదిలేద్దాం, ఆ సెవెల్ వేలు అక్కడ ఆలోచనే వేరు. మామూలు ఆటలు ఆడుకుంటూ ఉంటాడు, ప్రతివాడు ఏం కోరుకుంటాడు, వాడే గెలవాలని కదా. ఆట అయిపోతుంది, నెక్స్ట్ మూమెంట్ అంత మామూలే. ఆ మానసిక స్థితి, ఇది లీలా అంటే ఉద్దేశం ఇది లీలని కాదు, ఆ మానసిక స్థితి. జరిగింది ఓకే, జరగలేదు ఓకే, నువ్వు పూర్తి ప్రయత్నం చేశావా? ఎప్పుడైతే ఈ మాటను వింటామో మనం పూర్తి ప్రయత్నం చెయ్యం, అది తప్పు. నువ్వు కంప్లీట్ గా ఎగ్జాస్ట్ అయిపోయి అలిసిపోయి ఇంతకంటే నేను చేయలేను అనే స్థితి వరకు పని చేస్తూ ఎగ్జాక్ట్ ఆపోజిట్ రిజల్ట్స్ మీకు వస్తే నిజంగా నిశ్చింతగా ఉండాలి. ఇదంతా అనాలిసిస్ చేసుకుని అనుకోకూడదు. నిజంగా అంటే విఫై అన్న మానసిక స్థితి రానంత వరకు మీరు మీ కుటుంబాల్లో ఉండాల్సిందే. వచ్చాక మీరు ఎక్కడున్నా ఉంటే కుటుంబాన్ని మీరు వదలక్కర్లే. వచ్చాక ఇంకెందుకు ఎక్కడికెళ్ళ, అర్థమైందా? అంచేత ఈ విలక్షణత మీరు అర్థం చేసుకోండి. ఆధ్యాత్మిక జగత్తులో వచ్చినటువంటి ఈ నూతన అధ్యాయము, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే. హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు, ఆశ్రమానికి వెళ్ళక్కర్లేదు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఈ మానసిక స్థితిని డెవలప్ చేసుకోండి. చివరికి మానసిక స్థితిని మనం ఏ ఫార్ములాలో చెప్తామో, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. సిద్ధి సాయి అన్నాడు దాన్ని, అల్లా మాలిక్ అన్నాడు. రెండు ఒకే, జరిగింది ఓకే, జరగలేదు ఓకే. అప్పుడు మీకు టెన్షన్స్ ఉండేవా? వీళ్ళు చదువుకోలేదు, వాళ్ళు చదువుకోలేదు, వాడికి చదువు రావటం లేదు, వీడికి చదువు రావటం లేదు, అది వాడి కర్మ. మీకెందుకు అంత టెన్షన్? చదివితే చదువుతాడు, చదవకపోతే చదవడు. చదవడు, నిన్ను చదివించను ఆ మాట అనొద్దు. ఈ మాటను వింటున్న మా పరివార సభ్యుడు ఒక ఆయన వచ్చేస్తే, మా పిల్లవాడికి నా ఆస్తి ఇవ్వని అన్నాడు. హస్తావు అన్నా నేను. ఇంచేత నీ ఆస్తి కోసమే నీ కొడుకుగా పుట్టాడేమో వాడు. నీ ఆస్తి ఇవ్వలేదనుకో, నెక్స్ట్ బర్త్ లో వాడికి ఆస్తి ఇచ్చేటట్టు చచ్చినట్టు పుట్టాలి. మళ్ళా నువ్వు ఇచ్చి పారే వాడి ఆస్తి, వాడు పోతాడు. ఆ మానసిక స్థితి నియమాలు అర్థం చేసుకోండి. ప్రకృతి యొక్క నియమాలు, ఎవరు ఎందుకోసం పుడతామో, ఎక్కడున్నామో ఏంటో మనకి తెలియదు. మనం అనుకుంటాం, మనకి తెలిసినంత ప్రయత్నించండి వాళ్ళని సరైనటువంటి మార్గంలో పెట్టడానికి, వాళ్ళ గైడెన్స్ ఇవ్వటానికి, వాళ్ళు ఎత్తిరెళ్ళటానికి. ఖచ్చితంగా మీరు మనస్ఫూర్తిగా ప్రయత్నించకపోతే ప్రకృతి మీకు హెల్ప్ చేయదు. ప్రకృతిలో చాలా తమాషాలు ఉన్నాయి. మనం కథలు చదువుకుంటాం కానీ ఆ కథల్ని అర్థం చేసుకోం. ద్రౌపది వస్త్రాపహరణ జరుగుతోంది, కృష్ణ అనిపించింది. ఆలోచించే ఒకసారి, ఎప్పుడైనా ఆవిడ ఏమైనా హెల్ప్ చేసిందా ఎవరికైనా అని. బీజం ఉంటే ఆ టైప్ ఆఫ్ చెట్టు వస్తుంది. నువ్వు నాటుకోనే నాటుకోవు, సహాయం ఎవరికి చెయ్యవు, నీకు సహాయం రాదు. నీకు సహాయపడే లక్షణం ఉంది. నీ కుటుంబంలో వాళ్ళు నీకు సహాయం చేసినా చేయకపోయినా ప్రకృతి నీకు సహాయం చేస్తుంది. ఇది ఆధ్యాత్మిక జీవితంలో రెండో పాఠం. మొదటి పాఠం నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనే మానసిక స్థితిలో జీవించండి. కానీ నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనేటటువంటి మానసిక స్థితిలో మీరు జీవిస్తున్నారు అంటే అర్థం ఏంటి? ప్రయత్న లోపం ఉండకూడదు. ప్రయత్నించండి పూర్తిగా. ప్రయత్నించిన తర్వాత మీరు అనుకున్నటువంటి ఫలితాలు రాకపోతే డోంట్ వరీ. రెండోది ఏం చెప్తున్నాను నేను ఇప్పుడు, మీరు ఏది నాటారో అదే కోసుకుంటారు. రేపటి ఉదాహరణ నేను చెప్తుండదు. అంచేత మీరు ఇతరులకి వాళ్ళకి 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 ఏమీ ఇవ్వకుండా కూడబెట్టి డబ్బు సంపాదిస్తే, రేపు డాక్టర్ మీకు డయాబెటీస్ బీపీ ఉందంటాడు, మీరు తింటానికి వీలుండదు. మిమ్మల్ని చూడటానికి వచ్చిన వాళ్ళు హాయిగా తిని వెళ్ళిపోతారు. గ్యారంటీ కదా, అయ్యో పాపం మీకు బీపీ వచ్చిందా అంటారు, అయ్యో పాపం మీకు డయాబెటీస్ వస్తుంది. అది అర్థం చేసుకోండి. ఎందుకు ఈ రోగాలు అంత రైజ్ ఉన్నాయో, మన సంకుచితంలో ఉన్నాయి. ఏది మీరు నాటుకుంటారో అదే మీకు వస్తుంది. మర్చిపోయా ప్రిన్సిపల్. మరి దానికి తగినట్టు ఏం చేసుకోవాలి? దానికి తగినట్టు మీ జీవిత విధానం మార్చాలి. మీకు ప్రకృతిలో నియమాలు తెలిసాక, ఫలితాలు ఇలా వస్తాయి అని తెలిసాక, ఏది నాటుకుంటే అదే వస్తుంది అని తెలిసాక, మనం ముళ్ళ చెట్టు నాటుకుంటూ ముళ్ళు ఉండని చెట్టు నాకు రావాలి అంటే ఎలా వస్తుంది? రాదు. మీ చుట్టూనే ముళ్ళే ఉంటాయి. ద్వేషము, అహంకారము, రాగము, ఈ మోకాలు నిప్పులన్నిటికీ అదే కారణం. సైకోసమాటిక్ మెడిసిన్ నా అదృష్టం బాగుంది. ఇప్పుడు ఎండి డాక్టర్లు కూడా దాన్ని ఒప్పుకుంటున్నారు. మీరు మీ ఆలోచన సరళి మార్చుకు చూడండి. రోగాలన్నీ ఉన్నా మీరు సుఖంగా ఉంటారు. సమస్య అది. రోగాలు పోతాయా పోవా నాకు తెలియదు ఆ సంగతి. కానీ మీరు సుఖంగా ఉంటారా ఉండరా, గ్యారంటీగా సుఖంగా ఉంటారా అది నా అనుభవం. పర్సనల్ అనుభవం కూడా, నా స్నేహితుల అనుభవం కూడా. ముందు ఈ వరి మిమ్మల్ని తినేస్తుంది. వాడు చదవటం లేదు, వీడు చదవటం లేదు, పక్కింటి వాడికి మా కుర్రాడి కంటే ఒక మార్క్ ఎక్కువ వచ్చేసింది. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా, రాత్రి 12:30 ఫోన్ వస్తుంది నాకు ఒక చోట నుంచి అంటే చాలా చోట్ల నుంచి, మాస్టారు మా పక్కింటి వాళ్ళ అమ్మాయికి పెళ్లి నిశ్చయం అయిపోయింది. నేను ఎంత ఆనందిస్తానో అలాంటి ఫోన్లు వస్తే. ఇంచేత పక్కింటి వాళ్ళ అమ్మాయికి పెళ్ళైనా కూడా నాకు ఫోన్ చేసి చెప్తున్నారే వీళ్ళు ఎంత మంచి వాళ్ళు శుభసం. కానీ మాస్టారు మా అమ్మాయికి ఇంకా పెళ్లి నిశ్చయం అని అది ఫోన్ అంతే కోపం. మీ దగ్గర ఉన్నా మాస్టారు, మా అమ్మాయికి పెళ్ళవలేదు, మా పక్కింటి అమ్మాయికి పెళ్ళైపోయింది. అదే కారణమేమో మీ అమ్మాయిలకు పెళ్లి కాకపోవటానికి. ఎందుకు ఆలోచించారు? సింపుల్ లాజిక్. ప్రకృతి నియమాలు మీకు తెలిసాక మీరు కష్టపడక్కర్లే. విద్యుత్ నియమాలు తెలిసాక మీరు ఎన్ని మ్యాజిక్లు చేసుకుంటున్నారు? మరి ప్రకృతి నియమాలు తెలుసుకుంటే అన్ని మ్యాజిక్లు వస్తాయి మీకు. కానీ నియమానుసారము చేస్తే, ఎలక్ట్రిసిటీ మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించదు, దాని ఇష్టం వచ్చినట్టే ప్రవర్తిస్తుంది. కానీ దాని ధర్మాలు మీరు రక్షిస్తే మీకు సుఖాన్ని ఇస్తుంది. అలాగే ప్రకృతి ధర్మాలు మీరు తెలుసుకుంటే ధర్మో రక్షతి రక్షిత, మీరు ఆటోమేటిక్ గా రక్షింపబడతారు. అన్ని తెలిసి కూడా ప్రకృతిలో జీవించవలసినటువంటి నియమావళి మనము తెలుసుకోకుండా ఈ పరుగులు తీస్తూ ఉంటే ఏమవుతుంది? పరిగెడుతూ ఉంటా అంతే. చిన్నప్పుడు కథ చదువుకున్నాం గుర్తుందా? కుందేలు పడుకునుంది పరుగుల అడవిలో, పరిగెడుతున్న చప్పుడు విని, జంతువులు పరిగెడుతున్న చప్పుడు విని మెలకు వచ్చిందని. అందరూ పరిగెడుతున్నారు కదా అని అది పరిగెత్తే మొదలెట్టి, తర్వాత పరిగెడుతున్న వాళ్ళని మధ్యలో ఇలా ఆపి, అసలు మనం ఎందుకు పరిగెడుతుందో, పక్కవాడు పరిగెడుతున్నాడు కదా నువ్వు పరిగెట్టే, పక్కవాడి కంప్యూటర్ సైన్స్ లో సీట్ వచ్చింది కదా మా అబ్బాయికి కంప్యూటర్ సైన్స్ లో సీట్ రావాలి. రైతా తప్ప నేను దాని గురించి వివరించటంలే, అంతకంటే తెలివైన పని మనం చేస్తున్నావా ఆలోచించుకోండి. అందరూ పరిగెడుతున్నారు, మీరు పరిగెడుతున్నారు. కనీసం కుందేలు కాస్త ఆపి పక్కవాడిని అడిగింది. మనం పక్కవాడిని కూడా అడగం. వాడిని అడిగితే వాడు చెప్తాడు వాడు ఎన్ని కష్టాలు పడుతున్నాడో వాడిని కంప్యూటర్లో జరిపించి. అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ చదవద్దని అంటే నేను ఒక్కసారి, అసలు బుర్రలు ఎందుకు ఉపయోగించారు మీరు? దీనికి గురువుల అనుగ్రహం అక్కర్లే. మన జీవితాలు ఆనందమయం చేయటానికి ఏ అద్భుతమైన శక్తి వచ్చి మీరు బ్లెస్సింగ్స్ అడగక్కర్లే. మీరు కాస్త మీ ఆలోచన విధానాన్ని మార్చుకుని కాస్త కామన్ సెన్స్ ఉపయోగించుకుంటే మీరు కష్టపడదామన్నా పడలేరు. ఇంపాసిబుల్, ఇంపాసిబుల్ అది. కానీ పరిగెడుతుంది అలా కుందేలు. దాని తర్వాత వచ్చిన వాళ్ళందరినీ అడుగుతూ ఉంటే చివరికి ఏమైంది మీకు తెలీదా? భూమి సర్వనాశనం అయిపోబోతుందిట. భూమి సర్వనాశనం అయిపోతుందిట అని తెలిసాక నువ్వు పరిగెడితే ఏమనుకోవాలి? నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడున్నా భూమి మీదే ఉంటావు. నువ్వు పరిగెత్తి ఏం చేస్తావు? మళ్ళా అదో అద్భుతమైనటువంటి తెలియతాయి మనిషికి. సర్వనాశనం అయిపోతుంది, నువ్వు పరిగెత్తి ఎక్కడ పరిగెడతావు? ఎక్కడ పరిగెత్తినా భూమి మీదే ఉంటావు. నువ్వు పరిగెత్తి ఏం చేస్తావు? సరే మళ్ళా అడిగింది ఇలాగా. చివరికి ఏమైంది? ఎక్కడో పైన చెట్టు నుంచి ఒక రాయి కింద పడింది కాయ. అక్కడ ఉన్నటువంటి సింహం ఏదో బెదిరి పరిగెత్తింది. అందరూ పరిగెత్తారు. అంతకంటే భిన్నమైనటువంటి మన జీవితాల ఇప్పుడు మన పరుగుల. ఒక్కసారి శాంతంగా మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి. నేను చెప్పిన కథ కంటే భిన్నంగా మన జీవితాలు ఉన్నాయా? ఇదే కరెక్టా? మరి ఇదే కరెక్ట్ అయితే ఏం చేయాలి మీరు? మీరు పరిగెత్తకండి. మరి పక్క వాళ్ళు పరిగెత్తనండి, వాళ్ళని హాయిగా పరిగెత్తనండి. గ్యారంటీగా ఎప్పుడో వాళ్ళకి కాళ్ళు నిప్పడతాయి. లేదు బై ఛాన్స్ వాళ్ళు ఒలింపిక్స్ లో కూడా అలాగే పరిగెడుతూ వెళ్ళిపోతారు. గ్యారంటీ ఏంటంటే వీళ్ళకి ఇన్నేళ్ల బట్టి పరిగెత్తడం అలవాటు ఉంది కనుక గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ విధంగా అయినా ఇండియాకు వస్తుందేమో గోల్డ్ మెడల్ ఒలింపిక్స్ లో. ఈ అవగాహన ఉంటే ఎంత విలక్షణమైనటువంటి సముదాయం ఇక్కడ ఏర్పడుతోందో మీరు అర్థం చేసుకోండి. మొత్తము భారతీయ ఆధ్యాత్మికత యొక్క మూడు సూత్రాలు మనం ఉపయోగించుకోబోతున్నాం. నెంబర్ వన్, ద లాస్ ఆఫ్ మైండ్, మనస్సు యొక్క నియమాలు. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలన్నీ మనస్సు యొక్క నియమాలు. నువ్వు ఆలోచన విధానం కనుక మార్చేసుకుంటే నీ అంత ఆనందమైన స్థితిలో ఇంకోడెవడూ ఉండడు. యూ చేంజ్ యువర్ మైండ్, యూ కెనాట్ చేంజ్ ద సిచ్యువేషన్. పరిస్థితులను మీరు మార్చలేరు, అసంభవం. ఎవడూ మార్చలేడు పరిస్థితులను. కానీ పరిస్థితులు, నాకు కాకుబాయి ఆశ్రమంలో జరిగిన చిన్న సంఘటన గుర్తొస్తుంది. మేము నవరాత్రులకి కొన్ని 5-6 సంవత్సరాల కిందట వెళ్ళాం నవరాత్రులు. అప్పుడు ఈ ఒంగోలు నుంచి అక్కడి నుంచి వచ్చేటటువంటి రెయిన్ రోడ్స్ అవంతా కూడా స్మాష్ అయిపోయాయి తుఫాన్ వల్ల. మాకు అవేమీ తెలియదు, అక్కడ వర్షం కురుస్తుంది, ముళ్ళు అవి చాలా ఉన్నాయి అక్కడ. మేమే ఉన్నాం అంతా అక్కడ, లేబరర్స్ ఎవరు దొరకలేదు. ఏదో ఒక పాక అది వేసుకుంటున్నాం, వర్షం కురుస్తోంది, పడిపోతుంది, కాదికేమో ముళ్ళు గుచ్చుకుంటుంది. ఏమనుకున్నాం అప్పుడు, ముళ్ళు ఎందుకు గుచ్చుకుంటున్నాయి మనకి, మనం అవి నాటుకున్నాం కనుక అదే కదా మనం సిద్ధాంతం చెప్పుకున్నాం. అంచేత ఎన్ని ఎక్కువ ముళ్ళు గుచ్చుకుంటే అంత మంచిదయ్యా, మీకు అంత కరమ పరిపాకం అయిపోతుంది, ఇంకా జీవితంలో ముళ్ళు గుచ్చుకోవు అది అనుకున్నాం మేము. ఇంకా ఆ రోజు నుంచి ముళ్ళు గుచ్చుకోకపోతే బాధపడేవాళ్ళు వాళ్ళు. ఏమైంది అక్కడ, ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. కానీ ఏం మారింది అక్కడ, మీ ఆలోచించే విధానం మారింది. ద లాస్ ఆఫ్ మైండ్ అని చెప్పింది అది. మీ దృష్టికోణం కనుక మారితే సుఖం కోసం మీరు ఎక్కడికి వెళ్ళిపోక్కర్లే, మీరు ఎక్కడున్నారో అక్కడే సుఖం ఉంటుంది. ఇంకోటి ఏంటి మీరు గుర్తుంచుకోవాలి, ప్రకృతి తల్లి వలె మీకు ఉన్న రుణానుబంధ రూపములో మ్యాక్సిమం పాజిబుల్ ప్లేస్ ఇస్తుంది. అంతకంటే మంచి స్థలాన్ని మీరు వెతుక్కోలేరు. ఏం చేయొచ్చు మీరు, ఇంప్రూవ్ యువర్ క్వాలిఫికేషన్స్. స్థితి మారిపోతుంది. ఆ స్థితి మారిపోవటానికి మన దగ్గర మూడు సూత్రాలు ఉన్నాయి. లాస్ ఆఫ్ మైండ్ నేను ఇంకా వదిలేస్తున్నా, అది మనందరికీ తెలుసు. ఏది నాటుకుంటే అదే వస్తుంది. మనోభూమి మార్చుకోండి. అందరూ పరిగెడుతున్నారు కనుక మీరు పరిగెత్తకండి, స్థిరంగా ఒక చోట ఉండండి, అదే స్పీడ్తో మీరు తిరుగుతూ ఉంటారు. ఇంకోటి కూడా ఉదాహరణ, రమణ మహర్షి చెప్తూ ఉంటాడు కదా, పల్లెటూరు వాడు మొదటిసారి ట్రైన్ ఎక్కాడు, తల మీద పెట్టి పెట్టింది, ఫ్రెష్ గా ఉంది, పెట్టి ఎక్కడ పెట్టాలో తెలియటం లేదు. మిగతా వాళ్ళందరూ పెట్టులు అవి ఎక్కడ పెట్టుకున్నారు, కంపార్ట్మెంట్ లో కూర్చుని ఉన్నారు. ఈయన కూర్చున్నాడు కానీ పెట్టి కింద దింపలేదు. పక్క వాళ్ళు అన్నారు పెట్టి కింద పెట్టారా అని. అదే అందుకే అంటారు, ఈ చదువుకున్న వాళ్ళు సిటీలో ఉన్న వాళ్ళకి కృతజ్ఞత లేదు. రైలు మీ బరువు మోస్తోంది కదా ఆల్రెడీ, మీ పెట్టి బరువు కూడా రైలు మోస్తే అట్ట, మీ బరువు మీరే మోసుకోవాలన్నాడు రైల్లో పెట్టిలో ఎక్కి. మీ కుటుంబ బాధ్యతలు మీవి కాదు యాక్చువల్గా, ప్రకృతి. మీరు బ్రెయిన్ ఉంది కనుక, కామన్ సెన్స్ ఉంది కనుక, ఆ కుటుంబంలో ఉన్నటువంటి రుణానుబంధాలు మీకు ఉన్నాయి కనుక మీరు చేయవలసింది చేయండి. బరువు నేనే మోస్తున్నాను అనుకుంటే మోసుకో బరువు, రైలు వెళ్ళారు వెళ్తూనే ఉంటుంది. ఇంకో ఉదాహరణ చెప్పాడు, ప్లేన్ ఎక్కాడు వీడు, ప్లేన్ లో పరిగెడుతున్నాడు. ఎందుకు పరిగెడుతున్నాడు, ఫిజిక్స్ లో ఒక రూల్ ఉంది కదా, మీరు ఏ స్పీడ్ లో వెళ్తున్నారో అదే స్పీడ్ మీద ఇంకా ఎక్కువ పరిగెడితే ఏమవుతుంది, స్పీడ్ యాడ్ అవ్వాలి కదా. కానీ ప్లేన్ లో పరిగెడితే స్పీడ్ ఏమీ యాడ్ అవుతుంది, ఇలా అలసిపోతాడు. అంటే మీరు స్థిరంగా కూర్చున్నా అదే వేగంతో అక్కడ చేరుకుంటాడు. ఈ ఫార్ములాలో అర్థం చేసుకోండి మీరు. ఇది అర్థం చేసుకుని మీరు ఇలా జీవించటం మొదలెడితే మీకు టెన్షన్స్ ఉండవు, బాధలు ఉండవు, ఎవరిని ఏమీ అడుక్కోక్కర్లే. మీరు ఉన్నది ఓకే. ఇది అయిన తర్వాత మూడు స్పెషల్ యాంగిల్స్ లో మన గ్రూపును తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఆ మూడు ఇవాళ వినండి, నెక్స్ట్ క్లాసుల్లో డెవలప్ చేద్దాం. మొట్టమొదట ఏంటంటే, ప్రకృతి తన రహస్యాలను ఓ విశిష్టమైనటువంటి టైంలో ఓపెన్ చేస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలా మంది ఏమేమి సాధన చేస్తున్నాం ఫలితాలు రావటం లేదు, ఇలా అయిపోతుందన్నారు అలా అయిపోతుందన్నారు, మరి మాకేమీ జరగలేదే. దానికి కారణం ఏంటి అంటే చేయవలసిన టైంలో చేయకపోవటం. మన ఇష్టం వచ్చినప్పుడు చేస్తే సైన్స్ డెవలప్ కాదు, మెటీరియల్ సైన్స్ కూడా. సూర్యుడు గురించి తెలుసుకోవాలి అని సైంటిస్టులకి చాలా ఆవేదన. సూర్యగ్రహణాన్ని మించిన టైం మరి రాదు. అంతేత ఏం చేశారు, ఎప్పుడెప్పుడు సూర్యగ్రహణం వస్తుందో అది భూమి నుంచి ఎక్కడ విజిబుల్ అవుతుందో అక్కడికి వెళ్తారు వాళ్ళు ఆపరేటర్స్ అంతా తీసుకుని. మా ఇంట్లోనే కూర్చుంటాం, మా పక్కనే ఆఫీస్ వస్తే మేము మా పక్కనే సూర్యుడు వస్తే చూసి చెప్తాం అందరూ వాళ్ళు. అంటే ఏం చేస్తారు, సైన్స్ డెవలప్ అవ్వాలంటే ప్రకృతికి అనుగుణ్యంగా వీడి జీవిత శైలి మార్చుకోవాలి, వీడి ఎక్స్పెరిమెంట్ చేసేటటువంటి విధానం మార్చుకోవాలి. తప్ప నా ఇష్టం వచ్చేట్టు చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? కానీ స్పిరిచువలిజం లో ఆ పిచ్చి పని చేస్తాడు. వీడికి వీలున్నప్పుడు, వీడికి ఇష్టమైనప్పుడు, వీడికి ఇష్టమైనటువంటి రీతిలో వీడు చేస్తానంటాడు, కానీ ఫలితం ఎలా రావాలి? మరి ఆ తప్పు జరుగుతోంది కదా, దానికి సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఇది గుర్తుంచుకోండి, ఆధ్యాత్మిక సాధనలన్నీ కూడా 1 ఇయర్ కోర్సులే. మీరు ఏ ఆధ్యాత్మిక సాధన చేసినా అది 1 సంవత్సరంలో పరిపాకానికి వచ్చేస్తూ ఉంటుంది. మళ్లీ మళ్లీ రిపీట్ అవుతూ ఉండొచ్చు, అది వేరే విషయం. ఈ ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోండి. అంచేత మనం కాలాన్ని లెక్క పెడుతున్నప్పుడు సంవత్సరాలలో మాక్సిమం టైం పీరియడ్ అది. దాని తర్వాత ఏంటి, మల్టిప్లికేషన్ ఆఫ్ ఇయర్స్. 432,000 సంవత్సరాలు అయిపోతే కలియుగం అంటాం, దానికి రెట్టింపు. కానీ ఇదంతా దేంతో కొలుస్తున్నా మనం? సంవత్సరాలలోనే కొలుస్తాం. అంటే కొలబద్ద యొక్క అతి పెద్ద యాటిస్టిక్ మంది ఏంటి అంటే కాలాన్ని, సంవత్సరం. అంచేత 1 సంవత్సర కాలములో మీరు ఏ ఏ సాధనలు ఏ ఏ కాలంలో చేయాలో కూడా ఋషులు నిర్ణయం చేశారు. నవరాత్రుల్లో, దుర్గా నవరాత్రుల్లో దుర్గా సాధన చేయాలి, రామ నవరాత్రుల్లో రాముడి సాధన చేయాలి, గణేష నవరాత్రుల్లో గణపతి సాధన చేయాలి, ప్లస్ విశేషమైనటువంటి టైం పీరియడ్స్ వస్తాయి. వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అంటాం, అప్పుడు గురుచేతనత్వాన్ని స్టడీ చేయాలి. మా ఇష్టం వచ్చినప్పుడు స్టడీ చేస్తాం కుదరదు. అలాగే దీపావళి నాడు లక్ష్మీశక్తి యొక్క అధ్యయనం చేయాలి మీరు. మహాలక్ష్మీ శక్తి, ప్రకృతిలో ఉన్నటువంటి ఐశ్వర్యం యొక్క శక్తి దీపావళి నాడే ఉద్భవిస్తుంది. ఎలా ఉద్భవిస్తుంది? దానికి మంత్రం చెప్పాను నేను మీకు, తపశ్చ విరభు సాక్షాత్ శ్రీరమ అందువల్ల ఆ రోజు దీపాలు వెలిగిస్తాం. మిగతా రోజుల్లో దీపాలు వెలిగించాం. ఎలా ఆవిర్భవిస్తుంది అంటే చీకటి రాత్రులలో దీపం వెలుగుతే వెలుతురు ఎలా వస్తుందో, మన జీవితాలలో ఆ లక్ష్మీదేవి ఆవిర్భవిస్తే విద్యుత్ సౌదామిని యథ చీకట్లో మెరుపు మెరిస్తే దారి ఎలా కనిపిస్తుందో మన జీవితాలలో కూడా దారి ఎలా కనిపిస్తుంది. అది దీపావళి నాడు తప్ప మిగతా రోజుల్లో ఓపెన్ కాదు. అంచేత మహాలక్ష్మి సాధనకి కావలసినటువంటి బేసిక్లు నేర్పుతున్నాను నేను ఇక్కడ, అది నేర్చుకోండి మీరు. దీపావళి నాడు పరీక్ష ఉంటుంది అంటే ఆ రోజు చదువుకుంటామంటే అట్ట, ఇప్పటి నుంచి మనం చేసుకుంటూ పోతే దీపావళి నాటికి ఆ ఓపెనింగ్ సెరమనీకి మనం రెడీ కావచ్చు. మినిస్టర్ గారిని పిలుస్తాం ఓపెనింగ్ సెరమనీకి అని చెప్పి అప్పుడు కట్టడం మొదలెడితే అట్ట, కట్టడం అంతా మొదలెట్టేసి పూర్తి అయిపోయి అన్ని హంగులు అక్కడ పెట్టేసి తెరవేస్తాం. మినిస్టర్ గారు వచ్చి ఏం చేస్తారు, కట్టంటాడు అది వెండి కత్తిరవుతే జేబులో వేసేసుకుంటాడు. లేకపోతే ఎందుకు పెట్టలేదు వెండి కత్తిర అని కూడా అడిగాడు ఒకడు, అది వేరే విషయం. కానీ ఆయన వచ్చాక కట్టడం మొదలెట్టాం మనం. దీపావళి నాడు మహాలక్ష్మి శక్తి ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయినప్పుడు రిసీవింగ్ ఎబిలిటీ మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్తున్నాను నేను. దాన్ని ఓపెన్ చేయడానికి కావలసినటువంటి ఒక మెషిన్ ఉంది, దాన్ని శ్రీ యంత్రము అంటాం మనం. భారతదేశంలో ఈ తత్వము అందరికీ తెలుసు కనుక, అందరూ శ్రీ విద్యోపాసకులే కనుక, పేరు ముందు అందరికీ శ్రీ ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు ఉంది కానీ మా తాతలు నేతలు తాగారని శ్రీ విద్య ఎవరికి తెలియదు, కానీ పేరు ముందు మాత్రం శ్రీ పెట్టకపోతే వాడికి చాలా కోపం. ఇంకొక అంతలా దిగజారిపోయాం మనం. ప్రకృతిలో ఉన్నటువంటి శ్రీని మనము దీపావళి నాడు ఉపయోగించుకుని, ప్రకృతిలో ఉన్నటువంటి సంఘటితమైనటువంటి శక్తి విజయదశమి నాడు తెలుసుకుని, ప్రకృతిలో ఉన్నటువంటి వాక్శక్తిని రామనవమి నాడు తెలుసుకుని, ప్రకృతిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క శక్తి కృష్ణాష్టమి నాడు తెలుసుకుని, ఇవంతా ప్రాకృతిక శక్తులు. ఆ రోజుల్లో తెలుసుకోవాలి అంటే దానికి ఒక నెల ముందు నుంచి మీరు ప్రిపరేషన్ చేసుకోవాలి. ప్రిపరేషన్ చేసుకుని ఆ రోజు నరక చతుర్దశి దీపావళి నాడు ఆ మహాలక్ష్మి అవతరణ కొరకు కావలసినటువంటి కార్యక్రమాలు మనం చేసుకుందామని చెప్తున్నాను నేను. ఇది మన గ్రూప్ యొక్క లక్ష్యం. ప్రకృతిలో ఉన్నటువంటి దైవీ శక్తులని మనం అడుక్కోక్కర్లేదు. దైవీ శక్తుల యొక్క మంత్రము యంత్రము మీకు తెలిస్తే దైవీ శక్తులు పనిచేస్తాయి. మీరు ఆ దైవీ శక్తుల్ని శాసించవచ్చు. మన ఋషుల వాళ్లు చేసిందంతే కదా, దైవీ శక్తుల్ని అడుక్కోలేదు. వాళ్ళు నియమావళి తెలుసుకున్నారు, ఉపయోగించారు. ఆ దైవీ శక్తుల్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి ఫార్ములాలు కూడా నేను మీకు చెప్పాను. ఒకటి గురుచేతనత్వం ఎనర్జీ, మంత్రము అనేది పాస్వర్డ్, యంత్రము అనేది మీరు ఉపయోగించుకునేటటువంటి మెషిన్. ఇంకేత గురుచేతనత్వము, మంత్రము, యంత్రము, ఇది మనం నేర్చుకుంటున్నాం. ఇంకేత గురుచేతనత్వం సరే బ్యాక్గ్రౌండ్ లో అలాగే ఉంది. మంత్రం ఏం చెప్పాను, ఓ 27 సార్లు అందాం మనం కళ్ళు మూసుకుని. ఇంకెంత థ్యూరీ ఎంత చెప్పినా ఒకటే, ద ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్. అన్నిటికంటే పెద్ద ప్రాక్టీస్ ఏంటి, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. మనం ఏది నాటుకుంటాం అదే కోసుకుంటాం. ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా స్వీకరించగలిగేటటువంటి మానసిక స్థితి ఉండాలి. ప్లస్ పరిస్థితుల్ని మార్చుకోవటానికి మీరు శాయశక్తిలా ప్రయత్నించి తీరాలి. ఇది ఫార్ములాలు నేను చెప్తున్నాయి, గుర్తుంచుకోండి, కళ్ళు మూసుకోండి.